ఇలా స్త్రీలకు పెళ్లిళ్ళు అవ్వపోతున్నప్పుడు, మగవాళ్ళకి పెళ్లిళ్ళు అవ్వపోతున్నప్పుడు, ఈ పెళ్లిళ్ళు చేయటానికి ఏదైనా ఒక అసత్యం ఆడితే ఆ అసత్యం సత్యము కంటే ఎక్కువ ఫలితం ఇస్తుంది. ఇవి ధర్మ సూక్ష్మాలు అన్నారు. కానీ అనవసరంగా అసత్యం ఆడకుండా ఉండాలి. ఇలా సత్యం పలికితే అదే ధర్మం, అదే తపస్సు, అదే పరంపదం మోక్షమిస్తుంది. ఇక్కడ ఇంకా తర్కం, కుతర్కం, వితర్కం చేయకూడదు. ఇక కలియుగంలో మహాపాప విముక్తి పొందడానికి మరొక గొప్ప మార్గం పురాణం వినడమే. పురాణ మహిమ గురించి చెప్పారు, లింగ పురాణంలో అద్భుతమైన మాట చెప్పారు. అధ్యాయం 6 అందులో 55 శ్లోకంలో చెప్పారు, జగద్యథా నిరాలోకం జాయతే శశిభాస్కరం, జాయతే అశశిభాస్కరం వినా తథా పురాణం హి అధ్యేయమస్మాన్ మునే సదా. సూర్యుడు చంద్రుడు లేకుండా పోతే ఏమైపోతుంది లోకం? పగటి పూట సూర్యుడు కనపడటం లేదు, రాత్రి చంద్రుడు కనపడటం లేదు. ఓ 10 రోజులు అలా ఉంటే పిచ్చెక్కిపోతుంది లోకానికి, కటికి చీకటి అయిపోతుంది. పగటి పూట సూర్యుడు ఏకధాటిన ఒక నెలలాళ్ళు కనబడకపోతే లోకంలో వాళ్ళు అల్లకల్లోలం అయిపోతారు. రాత్రిపూట చంద్రుడు ఏకధాటిన కొన్ని నెలలు కనబడకపోతే కటిక చీకటికి రాత్రిపూట అల్లాడిపోతాం. అప్పుడు మనం ఈ కరెంటు కూడా ఉత్పాదన చేయలేము. సూర్యుడు ఏకధాటిన ఎన్నాళ్ళైనా కనబడకపోతే ఇంకేముందండి, ఒక మొక్క మొలవదు. పచ్చి చేపలు తిని బతకాల్సి వస్తుంది కొన్ని చోట్ల ధ్రువ ప్రాంతాల్లో. 6 నెలల పాటు వాళ్ళు తిండి లేక అల్లాడిపోయి నిద్రపోతూ ఉంటారు తెలుసు, వాళ్ళు మత్తెక్కిపోతారు. సూర్యుడు ఉన్నాడు కాబట్టి మనం సుఖంగా ఉంటున్నాం, చంద్రుడు ఉన్నాడు కాబట్టి సుఖంగా ఉన్నాం, నక్షత్రాలు ఉన్నాయి కాబట్టి సుఖంగా ఉన్నాం. సూర్యుడు చంద్రుడు కనబడకపోతే ఒక్కసారి లోకములు ఏమైపోతాయి? అలాగే మానవుల పాపాలు పురాణములు లేకపోతే అలా అయిపోతాయట. పురాణమే లేకపోతే లోకం అలా నాశనం అయిపోతుంది. అనగా పురాణములు పగలు సూర్యుడిలాగా, రాత్రి చంద్రుడిలాగా మానవులకు వెలుతురిస్తాయి, భయంకరమైన పాపాలని పటాపంచలు చేస్తాయి. ఈ పురాణములను శ్రద్ధతో అప్పుడప్పుడు వినాలి. వేదవ్యాసుల వారు కలియుగంలో మానవులను ఉద్ధరించడం కోసమే 18 పురాణములు 18 ఉపపురాణములు ఇచ్చాడు. ఈ అష్టాదశ పురాణాలలో ఒక్క క్షణం విన్నా చాలంటే ఇక మొత్తం పురాణములు విన్నవాడు ఎంత దృష్టివంతుడవుతాడు. ఇదిగో ఈ ఊళ్ళో ఎదురుగుండా కూర్చున్నవాడు ఉంది, చంద్రబింబం వంటి ముఖంతో ఆవిడ 18 పురాణాలు రాసింది. ఎంత అద్భుతం! ఆవిడ యోగం బాగుంది. ఆ రోజుల్లో నేను 18 పురాణాలు పాతశివాలయంలో 1996 నుంచి మొదలుపెట్టి 2004 మధ్యలో దాదాపు ఒక 8-9 ఏళ్ళు చాలా కాలం చెప్పాను. ఆ రోజులు కుదిరే, ఇప్పుడంటే కుదరదు. కానీ ఇప్పుడేమో ఏలూరులో ఓసారి ఉంటే, మైసూరులో ఓసారి ఉంటే, హైదరాబాద్లో ఓసారి ఉంటే, అమెరికాలో ఓసారి ఉంటే, ఆస్ట్రేలియాలో ఓసారి ఉంటున్నాం. కానీ ఆ రోజుల్లో అష్టాదశ పురాణాలు అంబికాకృష్ణ గారి కోరిక మీద చెప్పిన రోజుల్లో ఇందులో కొంతమంది భక్తులు శ్రద్ధగా ఉన్నారు. అందులో ఆవిడ 18 పురాణాలు వినడమే కదా రాసి పెట్టింది. పాపం ఎంత యోగం పట్టింది నా విజయలక్ష్మికి. వాళ్ళకి అది యోగం. వాళ్ళ గ్యారంటీగా ఈ జన్మలో ముక్తి రాకపోయినా కనీసం ఉత్తమ జన్మమైన వస్తుంది. వాళ్ళని చూసి మనం కొన్ని నేర్చుకోవాల్సింది ఏంటంటే, కనీసం ఇది విందాం రాద్దాం, ఒక పురాణమైనా విందాం అనుకోవాలి. అంతేగాని బయటికి వెళ్ళి పురాణాలు చెప్పే ఆయన గురించి ఆయన అలాంటి వాట్టా, ఈయన ఇలాంటి వాట్టా అంటే నీకు వచ్చే నష్టం తప్ప నాకు వచ్చే నష్టం ఉందయ్యా, నాకేమీ రాదు. ఈ మీలాంటి వాళ్ళు పొగిడినా ఒకటే, తెగడినా ఒకటే మాకు. ఎలాగూ మాకు రావలసిన పుణ్యం మాకు వస్తూనే ఉంటుంది. పిలిస్తే అమ్మ మాకు పలుకుతుంది. కానీ మధ్యలో నువ్వు మా అందరి పాపాలు పట్టుకుపోతావు, నాతో పాటు నా భక్తుల పాపాలు కూడా పట్టుకుపోతావు. కాబట్టి ఎందుకు చెప్తానంటే, ఇంత కలియుగములు అత్యంత పవిత్రమైనవి, మానవులను తరింపచేసేవి, అసాధారణ రీతిలో తరింపచేసేవి పురాణములు. సర్వేషాం చైవ పాత్రాణాం మధ్యే శ్రేష్ఠ పురాణవిత్. కొన్ని 100,000 మంది వేద పండితులు, ఉపనిషత్ పండితులు, పురాణ పండితులు, వ్యాకరణ పండితులు, మీమాంసా పండితులు, ఛందశాస్త్ర పండితులు, జ్యోతిష పండితులు ఉన్నారనుకుందాం. వీళ్ళందరిలో మొట్టమొదటి ఎవరిని పూజించాలి అంటే ఇంతమంది పండితుల మధ్య శ్రేష్ఠ పురాణవిత్, పురాణం ఎరిగిన వాడికి ముందు నమస్కరించాలి. వాడే శ్రేష్ఠుడు, అంతకంటే శ్రేష్ఠుడు లేడు లేడు అని బ్రహ్మపురాణంలో బ్రహ్మగారు, శివపురాణంలో శివుడు, లింగ పురాణంలో మొత్తం దేవతలు కలిపి ఇదే తేల్చి చెప్పారు. అందుకనే పురాణము ఎరిగిన వాడికి ఇప్పటికీ విలువ కలదని మీరు చూస్తున్నారు కదా. రోజు ఎన్ని జపాలు చేసినా, ఎన్ని జ్యోతిశాస్త్రాలు ఇతరులు చెప్పినా పౌరాణికుడు చక్కగా కంఠవీపు పురాణం చెప్పగానే అందరిని విడిచిపెట్టి ఈ ఉపన్యాసం చెప్పేవాడి దగ్గరికి ఎందుకు వస్తున్నారంటే ఇది భగవంతుడు వీళ్ళకి ఇచ్చిన వరం. అది పతనాత్ త్రాయతే యస్మాత్ తస్మాత్ పాత్రముదాహృతం. చెట్టు మించి కింద పడిపోతున్న వాడి కింద వల పెడితే అవుతుంది, అందులో పడతాడు, వాడికి తల తగలదు. చూశారుగా కొంతమంది ఏ బిల్డింగ్ మించో కింద పడిపోతుంటే ఇలా వల పట్టుకుంటారు పోలీసులు, అప్పుడు ఈ వలలో పడితే తల పగలదు, నేలకి తగలడు కనుక. అవునా? అలా పతనమైన వాడిని రక్షించేవాడు గనక వాడిని ఏమంటారు? రక్షకుడు అంటారు. కానీ సంసారంలో పతనమైపోతున్న వాడు చాలామంది ఉన్నారు, మహాపాపములు చేసి పతనమైపోతున్న వాడు చాలామంది ఉన్నారు. ఇలా మహాపాతకముల వల్ల పతనమైపోతున్న వాళ్ళని రక్షించేవాడు గనుక గురువుని పాత్రుడు అన్నారు. గురువుగారు సంసారంలో పతనం అయిపోకుండా రక్షిస్తాడు. చెట్టు మీద నుంచో బిల్డింగ్ మీద నుంచో రక్షిస్తే ప్రాణములు నిలబడతాయి, కానీ పాపముల వల్ల పతనమై నాశనమైపోకుండా రక్షిస్తే అనేక జన్మలు వీడు నరకానికి పోకుండా ఉంటాడు, మళ్ళీ నీచ జన్మలు రాకుండా ఉంటాయి, ఉత్తముడు అవుతాడు కనుక వీడిని ఏమన్నారు? పరమపాత్రుడు అన్నారు. అటువంటి పౌరాణికుణ్ణి తిరస్కరించిన ఒక భక్తురాలి కథ చెబుతున్నాను విను అని వేదవ్యాసుల వారు సూతుడికి తన శిష్యుడికి ఒక కథ చెప్పాడు. ఈ లింగ పురాణాన్ని వ్యాసుడు సూత మహర్షికి చెప్పాడు, సూతుడు సౌనకాది మహర్షులకి చెప్పాడు. ఒకప్పుడు ఉపమంజువు శివుడి దగ్గర విన్నాడు, మళ్ళీ ఉపమంజువు కృష్ణుడికి చెప్పాడు. ఇలా ఈ పురాణములు పరంపరగా వచ్చాయి. తర్వాత ఇప్పుడు నా దగ్గర నుంచి మీకు వస్తున్నాయి, మీ దగ్గర నుంచి ఇంకో దగ్గరికి అడతాయి. మీరు కూడా ఏం చేయాలంటే తక్కిన విషయాలు ఎలా ఉన్నాయి ఈ పురాణములు విని ఇతరులకు చెప్పండి. సాధారణంగా కొంతమంది భక్తులు ఉంటారు, వాళ్ళు వాళ్ళు మహానుభావులు, వాళ్ళ దగ్గర ఏదైనా రహస్యం చెబితే ఇద్దరికే ఇద్దరికి చెబుతారు, ఒకటి అడిగిన వాడికి, రెండోది అడగని వాడికి. ఇది ఎవరికి చెప్పద్రా బాబు అంటే అడిగిన వాడికి చెబుతాడు, అడగని వాడికి చెబుతాడు. ఇంకే రహస్యం ఏమిటండి? నిజమే, కొంతమంది ఇద్దరికే చెబుతారట ఏదన్నా వింటే, అడిగిన వాడికి అడగని వాడికి. దానివల్ల ఉపయోగం లేదు, పిచ్చి రహస్యాలు చెబితే ఉంది. దాని బదులుగా ఈ పురాణము శ్రద్ధగా వినండి, విన్నదాన్ని మీ భాషలోకి మార్చుకుని ఇతరులకు చెప్పండి. ఇప్పుడు పద్మాకర్ గారు చెప్పినట్టే పరదారాభిలాష అనకపోయినా పర్వాలేదు, ఇతరులను ఎత్తుకుపోవద్దని చెప్పడం తేలికే కళ చెప్పండి. యమలోకమునకు వెళితే యమధర్మరాజు గారు శిక్షిస్తాడనే భాష చెప్పలేకపోతే యమలోకానికి వెళ్ళామంటే పాపం చెప్తే పర కొచ్చేస్తారు అని చెప్పేది పర్వాలేదు నీ భాషలో, ఆ మాత్రం అర్థమవుతుంది అవతలాడి. ఏం చేస్తారు యమలోకంలో యమకింకర్లో రంపం పెట్టి పరపరా కోసేస్తారంట అని పురాణం చెబుతున్న వాళ్ళు విన్నాను చక్కగా రోడ్డు పక్కన, ఎంత బాగా చెబుతున్నారు, నాకంటే వాళ్ళ పురాణమే బాగుంది. ఒక్కొక్కప్పుడు వాళ్ళ భాష కూడా ముచ్చటగా ఉంటుంది వినేటప్పుడు మనకు అనమాట. ఈ భాష కొంచెం అర్థం కాకపోవచ్చు, ఆ భాష బాగా అర్థమవుతుంది అనమాట వాడి. అలాగా పరంపరగా ఈ పురాణములు తాము విన్నవి ఇతరులకు చెప్పగలిగితే వాడు మహాయోగ జాతకుడు అవుతాడు. అత్యంత ప్రాచీన కాలంలో ఓ మహారాజు గారికి ఒక కూతురు పుట్టింది, ఒక్కతే కూతురు, కొడుకులు లేరట పాపం. ఏకైక పుత్రి, ఏకైక పుత్రిని ఎప్పుడు అలాంటే కూతురు తప్ప ఇంకా సంతానం లేకపోతేనే ఏకైక. కూతురు కొడుకు ఉన్నారనుకోండి అప్పుడు ఏకైక పుత్రి కాదు, ఒక కూతురు ఒక కొడుకు అనాలి. కొంతమంది తెలియక ఒక కొడుకు కూతురు ఉంటే మాకు ఒక్కతే అమ్మాయి అండి, కాబట్టి మా ఏకైక పుత్రికను శుభలోకంలో రాస్తారు. అప్పుడు ఆవిడ కైక, ఏకైక కాదు. ఏకైక అవ్వాలంటే ఇక కూతురు తప్ప ఇంకెవ్వరూ ఉండకూడదు అనమాట సంతానం. ఈ కూతురు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల యొక్క పర్యవేక్షణ సరిగ్గా లేకపోవటం అల్లరి చేసేది. ఇది చూడండి, కొంతమంది చూడండి పిల్లలు తల్లిదండ్రులు సరిగ్గా పట్టించుకోకపోతే పురాణ మధ్యలో వందసార్లు అటు ఇటు తిరుగుతుంటారు, తిరిగి డిస్టర్బ్ చేస్తూ ఉంటే భక్తులు పట్టించుకోకపోతే మా పొట్టి వాడికి ఒక్కసారి చికాకు వస్తుంది. మేము మంచి ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం, ఆ సమయంలో ఎవరైనా అటు ఇటు పెడుతూ ఉంటే చాలా చికాకు వస్తుంది. అది కూడా మహాపాపం తెలుసా మీకు? పురాణముల మధ్యలో అటు ఇటు తిరుగుతూ ఉంటే తిరుగుతున్న వాళ్ళని అదుపులో పెట్టకపోతే ఆ పిల్లలకు వచ్చిన పాపం కంటే తల్లికి ఎక్కువ పాపం వస్తుందట, తండ్రికి ఇక చెప్పక్కర్లేదండి మహాపాపం వస్తుందట. అందుకే అటువంటి చోట జాగ్రత్తగా ఉండాలి. పురాణములు డిస్టర్బ్ చేస్తే ఏ నరకానికి వెళ్తారని చెప్పాను, చాలాసార్లు చెప్పానుగా మీకు, అనేక నరకాలకు వెళతారు. అందుకని ఎట్టి పరిస్థితుల్లో పురాణ శ్రవణమునకు విఘాతము కలిగించరాదు. నిద్రాభంగ కథాచ్ఛేద దంపత్యో ప్రీతి భేదనం శిశుమాతృ విభేదశ్చ బ్రహ్మహత్యాసమం స్మృతం. నిద్రాభంగ ఎవరైనా అలిసి గాఢంగా నిద్రపోతుంటే రాత్రి 11 అయ్యింది, పాప ఇంట్లోకి వెళ్ళి ఒక ఆయన మంచం ఎక్కి పడుకున్నాడు పగలంతా బాగా పనిచేసి చేసేసి, అలాంటి వాడిని లేపకూడదు.
సరదాగా లేపి ఏమాయ్ లేస్తావా అని పాపం నిద్రపోతున్న వాడిని లేపితే వాడు నరకానికి పోతాడు. అది మహాపాపం, నిద్రాభంగం, బ్రహ్మహత్యాపాపం వంటిది. అట ఏకంగా కథాచ్ఛేద ఇలా పురాణం జరుగుతూ ఉంటే మధ్యలో మాట్లాడుకోకూడదు, సెల్ ఫోన్లు మాట్లాడకూడదు. ఈ కథ డిస్టర్బ్ అయ్యిందనుకోండి, అప్పుడు ఆ కథాచ్ఛేదం వల్ల బ్రహ్మహత్యాపాపం వస్తుంది. దంపత్యోహ ప్రీతి భేదనం, భార్యాభర్తల మధ్యలో తగాదా ఎప్పుడూ పెట్టకూడదు. పెళ్ళాం దగ్గరికి వెళ్ళి, ఇదిగో మీ ఆయన ఎంత డేంజరో తెలుసా, చక్కగా బైక్ మీద ఎవరినో ఎక్కించుకుని కొప్పాక తీసుకెళ్ళాడని చెబితే ఇంకా ఈ పెళ్ళానికి అనుమానం వచ్చి మొగుడిని చెతకేస్తే ఎంత పాపం అది. నిజంగా వాడు ఎవరినైనా తీసుకెళ్ళినా మీ ఆయన రామచంద్రుడు లాంటి వాడు, ఏదో ఎవరినో బస్టాండ్లోకి దిగబెట్టాడు తప్ప వాడు పాపాత్ముడు కాదని చెప్పాలి. నచ్చ చెప్పి ఇద్దరికి మధ్యలో ఐకమత్యం కలపాలి. అందుకని మొగుడు ఎవరినైనా తీసుకెడుతూ ఉంటే పెళ్ళాం దగ్గరకు వచ్చి చెప్పి, పెళ్ళాం ఎవరితోనైనా పొరపాటును మాట్లాడితే మొగుడు రాగానే మీ ఆవిడే వాడితో మాట్లాడింది అని చెబితే వీళ్ళిద్దరూ కొట్టుకు చచ్చిపోతే మహాపాపంట. భార్యాభర్తల మధ్యలో తగాదా ఎప్పుడూ పెట్టకూడదు. ఒకవేళ వాళ్ళిద్దరిలో ఏదైనా తేడా ఉన్నా ఇద్దరు మంచివాళ్ళని పొగిడి వాళ్ళని కలపాలట. భార్యాభర్తల మధ్యలో తగాదా పెట్టకూడదు. శిశుమాతృ విభేదశ్చ, తల్లిని బిడ్డని వేరు చేయకూడదు. తల్లి నిద్రపోతుంటే పిల్లవాడిని ఎత్తుకుపోవడం, పిల్లని ఎత్తుకుపోవడం, ఈ మధ్యన ఆసుపత్రిలో కొన్ని చోట్ల అలాగే పురుడు వచ్చి రాగానే పసిపిల్లల్ని తీసుకుపోయి అమ్మేస్తున్నారు. అది మహాపాపం. ఆ పాపం బ్రహ్మహత్యా పాపం, అది దానికి ప్రాయశ్చిత్తమే లేదు. ఈ నాలుగు పాపాలు ఎప్పుడూ చెయ్యకూడదు. ఏమేంటవి? మళ్ళీ నిద్రాభంగం చెయ్యరాదు, భార్యాభర్తల మధ్యలో తగాదా పెట్టరాదు, పురాణ కథల మధ్యలో ఏ విధమైన ఆటంకం కలిగించరాదు, తల్లిని బిడ్డని వేరు చేయరాదు. ఈ నాలుగు బ్రహ్మహత్యాపాతకముతో సమానమైన పాపమిస్తాయని దేవీ భాగవతం ప్రథమ స్కంధంలో హయగ్రీవ చరిత్రలో ఉన్న శ్లోకం ఇది. ఎంత గొప్ప శ్లోకం ఇది! కాబట్టి ఇవి చెయ్యరాదు. కొంచెం మళ్ళీ సూక్ష్మం గ్రహించండి. నిద్రాభంగము చేస్తే బ్రహ్మహత్యాపాపం అని చెప్పాడు నేను ఒక ఆయనకి. ఆయన పురాణం విన్నాడు. చాలా కాలం క్రితం జరిగిన విషయం చెబుతున్నాను. కోణార్క్ ఎక్స్ప్రెస్ ఎక్కాడు ఆయన. అది సికింద్రాబాద్లో బయలుదేరితే వైజాగ్ తెల్లవారుజామున మూడింటికి వస్తుంది. ఈయనేమో బెర్త్ లోయర్ బెర్త్ వేసుకు పడుకున్నాడు, మిడిల్ బెర్త్లో పాపం ఒక ఆయన పడుకున్నాడు. ఆయన చాలా మహానుభావుడు, కుంభకర్ణుడి గారికి తమ్ముడు. అందుకని ఆయన మధ్య బెర్త్లో ఎక్కి ఎక్కగానే ఈ లోయర్ బెర్త్ ఆయన్ని, ఏమంటే నేను వైజాగ్లో దిగాలండి, మీరు ఎక్కడికి వెళ్తారంటే నేను విశాఖపట్నం అన్నాడు. ఈయన మీకు పుణ్యం ఉంటుందని లేపండి, నాకు పడుకుంటే మెలకు రాదండి, విశాఖపట్నం రాగానే లేపండి అనగానే సరేనండి అన్నాడు. కానీ ఈయన పడుకున్న దగ్గర దీనికి బెంగ. ఇంతలో విశాఖపట్నం వచ్చింది. తెల్లవారుజామున మూడింటికి వచ్చేసింది రైలు. ఈ మధ్యలో పడుకున్న ఆయన గుర్రు నిద్రపోతున్నాడు. పద్మాకర్ గారు పురాణం అన్నట్టు ఆయన కొద్ది రోజుల క్రితం. అందులో ఏమని చెప్పారు, నిద్రాభంగం, నిద్రపోతున్న వాడికి మెలకు తెప్పించి వాడిని లేపితే బ్రహ్మహత్యాపాపం అని చెప్పాడంట. ఈయన లేపారంటే బ్రహ్మహత్యాపాపం నాకు వస్తుంది, ఎందుకు వచ్చిందని లేపకుండా పోయాడు. ఈయన బలంపురం పోయాడు ఏకంగా. ఇక అక్కడ నుంచి చూడండి, రిటర్న్ జర్నీకి టిక్కెట్ లేవు, డబ్బులు లేవు, నానా గందరగోళం అయిపోయింది. అప్పుడు లేపొద్దని ఎవడో చెప్పడు, అది ధర్మం, ఆపద్ధర్మం అది. కాబట్టి అనవసరంగా లేపద్దు. రాత్రిపూట నిద్రపోతుంటే ఒట్టిని లేపొద్దన్నారు తప్ప, ఇలా పురాణంలో కూర్చుని నిద్రపోతున్నప్పుడు పురాణం అయ్యాక లేపకపోతే ఎలాగా డోరెయ్యొద్దు? బస్సు ఎక్కిన తర్వాత వాడు నిద్ర లేపకపోతే బస్సుకు తలుపులు వేయొద్దు. రైలు ఎక్కిన తర్వాత వాడు లేవకపోతే డిస్టెన్స్, వాడు డెస్టినేషన్ వచ్చిన తర్వాత ఇంకో డిస్టెన్స్ వెళ్ళిపోడు వాడు. కాబట్టి లేపాలి. అప్పుడు ఇవి కొంచెం ధర్మసూక్ష్మాలు కూడా తెలుసుకోండి. చిన్నప్పటి నుంచి పిల్లలకి ఇవి నేర్పితే వీళ్ళు ఇవి తెలుసుకుని సరైన దారిలో పడతారు. ఈ రాజుగారికి ఒక్కతే కూతురు, కూతురిని ఆయన గారం చేశాడు. ఇక రాణి గారు, ఆవిడకి కూతురు అంటే వెర్రి ప్రేమ. అందుకని కూతురు ఏమి చేసినా పట్టించుకునేది కాదు. ఈ కూతురు పరమసుందరీమణి, కానీ గారం వల్ల పెంకి అయిపోయింది. స్కూల్కి పంపితే పాఠశాలలో కూడా మేస్టర్లను నోటుకు వచ్చినట్టు తిట్టేది, మీకేం వచ్చనేది, వితండవాదం చేసేది. ఒకరోజున ఒక పౌరాణికుడు పాఠం చెబుతూ పురాణాలు, పరమేశ్వర కటాక్షం వల్ల ఎటువంటి పాపాలైనా తొలగిపోతాయి, ఈశ్వరుణ్ణి భక్తితో పూజించండి, అందున కార్తీక మాసంలో భక్తితో శివుణ్ణి పూజించండి, బిల్వపత్రాలతో పూజించండి, మహాపాపాలు పటాపంచలవుతే సుఖాలు లభిస్తాయి, విభూతి పూసుకుంటే సంపదలు వస్తాయని చెప్పగానే ఈవిడు పకపకానవి, బూడిద పూసుకుంటే సంపదలు వస్తాయి. ఎవడు చెప్పాడా నీకు? అసలు ఆ శివలింగంలో దేవుడు ఉన్నాడా? అది ఒక రాయి అన్నది. మీ నాన్నగారు శివభక్తుడు, మీ అమ్మ శివభక్తురాలు, నీకీ వితండవాదం వచ్చి ఎందుకు వచ్చిందంటే వినిపించుకోలేదు.
ఇక అక్కడి నుంచి ఆవిడ పరమనాస్తికవాదంలోకి వెళ్ళిపోయింది. ఇలా ఉండగా ఈ అమ్మాయికి 21 సంవత్సరాలు వచ్చాయి. ఒకరోజున గాఢంగా నిద్రపోయిందిట. ఒక్కోసారి యోగాలు అలా ఉంటాయి. ఈ నిద్రలో ఒక కల వచ్చింది. అది కలవ తెలియటం లేదు, నిజమో తెలియటం లేదు. ఈ నిద్రలో ఆవిడ మంచం దగ్గరికి ఒక సుందరుడైన పురుషుడు వచ్చాడు. ఆ పురుషుడు వచ్చి మనిద్దరం పెళ్లి చేసుకుందాం అన్నట్ట. ఈ అందగాని చూడగానే వాడికి మతిపోయింది. అలాగే చేసుకుందాం అంది. పూర్వం మహారాజులకి గాంధర్వ వివాహం అని ఒకటి ఉండేది. అంటే ఉంగరాలు మార్చుకునేవారు అన్నమాట. ఉంగరాలు మార్చుకుంటే పెళ్ళైపోయినట్టే. ఇప్పటికి కూడా ఆ సిస్టమ్ ఉంది కొన్ని చోట్ల. ఓ రింగు ఈ ఫింగర్కి పెట్టేస్తే వివాహం అయిపోయినట్టే. వెంటనే నిద్దట్లోనూ మెలుకుగానే వీడికి ఇంకా పూర్తి అర్థం కావట్లేదు. కానీ ఆ పురుషుడికి తన ఉంగరం తొడిగింది, ఆయన ఉంగరం తాను ధరించింది. ఆ పురుషుడు ఇచ్చిన ఉంగరం మీద సుగుణాకరుడు అని ఉంది. ఈవిడ ఉంగరం మీద ఈవిడ పేరు సుభద్ర. ఈ సుభద్ర అనే ఉంగరం ఆయనకి పెట్టింది. హఠాత్తుగా మెలుకు వచ్చి చూసింది ఆవిడికి. మెలుకు వస్తే ఆవిడికి ఆ సుగుణాకరుడు కనపడలేదు. ఆ పెళ్ళయిందంత భ్రమ అనిపించింది. ఇంట్లో మంచం మీదే ఉంది, ఇదంతా భ్రమ. అప్పుడప్పుడు కళ్ళలో వస్తుంటే కళ్ళలో పెళ్ళవడం ఏమిటో అనుకుందిట. పొద్దుటే లేచింది. స్నానం చేస్తుంటే వేలికి ఉంగరం కనపడింది. ఉంగరం మీద సుగుణాకరుడు అని పేరు చెక్కినటువంటి అక్షరాలు ఉన్నాయి. దాంతో వీడికి అనుమానం వచ్చింది. రాత్రి నాకు వచ్చింది కలయా, నిజమా, స్వప్నమా లేక సత్యమా? చూస్తే నేను ఇంట్లోనే ఉన్నాను అంతఃపురంలో, కాబట్టి అది స్వప్నం అనిపిస్తోంది, సత్యం కాదనిపిస్తోంది. కానీ వేలికి ఉంగరం ఉంది, ఉంగరం మీద అక్షరాలు ఉన్నాయి కనుక సత్యం అనిపిస్తోంది. ఏది నిజం ఏది అసత్యం అనుకుందిట. ఆ రోజు నుంచి రోజు అర్ధరాత్రి వాడు కల రావడం, వాడెవడో రావడం, కాసేపు కబుర్లు చెప్పడం, మళ్ళీ వెలుకు చూస్తే ఇంట్లోనే ఉండేది ఈవిడ, ఉంగరం మాత్రం చేతికి అలాగే ఉండేది. దీంతో కొద్ది రోజులు ఈవిడికి మతిపోయింది. పరమేశ్వరుడి పరీక్షలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఒకరోజున ఆ పురుషుడు రాగానే ఇది కళ నిజమా అని అడిగింది. వాడు నవ్వాడు. నవ్వగానే వాడు వెంటబడింది. వాడు అంతఃపురం తలుపు తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోయాడు. చీకట్లో వాడు వెంట వెళ్ళిపోయింది. అమ్మాయి అంతఃపురాన్ని విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళింది. కాసేపటికి తెల్లవారింది. తెల్లవారేకలేక చూస్తే ఈ పురుషుడు లేడు, కానీ వీడు మాత్రం భయంకరమైన కేకారణ్యంలో ఉంది. ఆ అడవి ఎటుచూచిన క్రూర మృగాలతో నిండి ఉన్నది. ఒకవైపు పులులు, మరో పక్కన సింహాలు, మరో పక్కన ఎలుగుబంట్లు, పెద్ద పెద్ద త్రాచుపాములు, ఇవి కాక పక్షులు, నానా గందరగోళం, భయంకరమైన చెట్లు, గీజురు బోజురు మని తిరుగుతున్నంత అడవియే గల గందరగోళంతో ఉన్న అడవిలో ఉందిట. అయ్యే బాబాయ్, నేనేదో పొరపాటు చేసి చీకట్లో ఈ అడవిలోకి వచ్చాను. దీనిని బట్టి నాకు కలలాగా అనిపిస్తున్నది కల కాదు, సత్యం. కానీ సత్యమైతే ఆ పురుషుడు నా దగ్గరికి ఎలా వచ్చాడు? వివాహానంతరం వాడు చెప్పా పెట్టకుండా ఎలా మాయమైపోతున్నాడు? కళ్ళు విప్పి చూస్తే నేను అంతఃపురంలోనే ఉంటున్నాను. బహుశా రాత్రి వాడిని అనుసరించి అడవికి వచ్చానేమో అనుకున్నదట. ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్లాలో తెలియటం లేదు. మార్గం ఎటో తెలియటం లేదు. దిక్కులు తోచటం లేదు. దానికే దిగ్భ్రమ అంటారు. ఏ దిక్కు ఎటో తెలియకపోవటాన్ని దిగ్భ్రమ అంటారు. ఏది తూర్పు ఏది పడమరు అసలు ఎటెళ్లాలో తెలియదు. అది అడవి. సూర్యకిరణములు కూడా కనిపించట్లేదు ఆ అడవిలో. ఇక ఈ అమ్మాయికి మతిపోయింది. 3 రోజుల పాటు తిండి లేక, తిప్పలు లేక, నీరసం వచ్చి, మంచినీళ్ళిచ్చే దిక్కు లేక అలమటించిపోయి ఆ అడవిలో తిరిగింది. నిజానికి ఏం జరిగిందంటే, నిరంతరం ఈశ్వర దూషణ చేసి గురువుని నిందించింది కదా పాఠం చెప్పే గురువుల్ని. దానివల్ల అగస్త్యుడు అనే ఒక మహర్షి ఈవిడికి బుద్ధి చెప్పాలనుకున్నాడు. వీళ్ళది చంపా సామ్రాజ్యం, చంపానగరం అనే నగరం. ఈవిడిని రోజు రాత్రిపూట ఉజ్జయిని మహారాజు గారి కుమారుడు వచ్చి కలుసుకునేలా తన మహిమతో కలిపేవట. ఉజ్జయిని దేశాన్ని పరిపాలించే ఒక మహారాజు గారు ఉన్నారు. ఆయనకు ఒక్కడే కొడుకు, వాడి పేరు సుగుణాకరుడు. వాడిని రాత్రి పట్టుకొచ్చి ఇక్కడ పెట్టి మళ్ళీ ఈయనే అదృశ్యం చేసేవాడు అక్కడికి. కలలా అనిపిస్తోంది, కానీ నిజమే అది. తీరా ఉంగరాలు మార్చుకున్నాక తెల్లవారుజామున ఈయనే మళ్ళీ యథాతథంగా ఎవరి దారిని వాళ్ళని పంపేసేవాడు. ఈమెలో ఉన్న నాస్తికత్వం తొలగించి వీడిని బాగు చేయాలి. అందుకనే ఆయన ఈ రోజున అడవిలోకి వచ్చేలా చేశాడు. కష్టాలు వస్తేనే భగవంతుని యొక్క గుణాలు తెలుస్తాయి. సుఖాలున్నంత వరకు భగవంతుడిని తలుచుకుంటాం మనం. దుఃఖమే సుమీరను సభకరై సుఖమే కియా నకోయ్. సుఖమే సుమిరను ఎది కరైతో దుఃఖకాహే హోయ్ అని కబీర్దాస్ గారు అందమైన దోహా చెప్పాడు. దుఃఖం వస్తే ప్రతివాడికి భగవంతుడు గురువు గుర్తుకొస్తారనమాట. కష్టాలు వచ్చి, ఉద్యోగాలు లేనప్పుడు, తిండి లేనప్పుడు, ఇంకేవో పెళ్ళిళ్ళు కానప్పుడు భగవంతుడా నువ్వే దిక్కంటాడు, గురుదేవా నువ్వే దిక్కంటారు. ఏదో 40 రోజులు ప్రదక్షిణ చేశారు, పెళ్ళయ్యింది, పెళ్ళయ్యాకనా ఇది నా కష్టఫలితం అంటాడు వాళ్ళు. ఈ గురువు లేదు, ఈ ప్రదక్షిణ లేదు, దేవుడు లేదు, దయ్యం లేదు, ఇది తన ఘనత అనుకుంటాట. కాబట్టి దుఃఖం వస్తే భగవంతుడు గుర్తుకొస్తాడు, సుఖం వస్తే భగవత్స్మరణ ఒక్కడూ చేయడు. సుఖంలో ఉండగా నిరంతరం భగవన్నామ సంకీర్తనం చేస్తే దుఃఖం ఎందుకు వస్తుంది? అసలు వస్తే దాన్ని తట్టుకునే శక్తి వస్తుంది. కాబట్టి ఆపత్కాలములో మాత్రమే భగవంతుణ్ణి తలుచుకోవడం కాకుండా నిరంతర భగవన్నామం చెయ్యాలి. ఎప్పుడో రిటైర్ అయ్యాక భగవంతుడు తలుచుకుందామంటే రిటైర్ అయ్యాక ఓపిక పోతుందండి, ఇరిటేషన్ వస్తుంది. అప్పుడు ఇరిటేషన్ వస్తే దురదొచ్చితే గొక్కున్నట్టు అవుతుంది తప్ప భగవంతుని మనం తలుచుకోలేము. అదే ఓపిక్గా ఉన్నప్పుడు మీరు చూడండి, మంచి ఉత్సాహంగా కొండలెక్కలను దిక్కలరు. మంచి నవయౌవనంలో తీర్థయాత్రలు చేసిన వాళ్ళంతా కాశీలో అన్ని ఘట్టాలు రేవులు తిరిగారు, హరిద్వార్ రాగలిగారు, కొండలు ఎక్కారు, దిగారు. ఇప్పుడంతా రిటైర్ అయ్యాక తీర్థయాత్రలకు రావడం మొదలెడుతున్నారు. అది కూడా 70 ఏళ్ళు 68 ఏళ్ళు వచ్చాక సీనియర్ సిటిజన్ టికెట్ వస్తాను, అది కూడా మళ్ళీ ఫుల్ టికెట్ వసూలు చేస్తే రావడం మానేస్తున్నారు. అప్పుడు ఏమవుతుందనమాట, 70 ఏళ్ళు వచ్చాక నడువుకి అదేదో నెప్పులు వస్తున్నాయని బెల్ట్ కుక్క బెల్ట్ లాంటిది చుట్టుకుని, మెడ వెనుగుతుందని మెడకి బెల్ట్ పెట్టుకుని, ఇటు ఇటు కదలలేక, పురాణం చెబుతుంటే తెప్పలేరు పూర్తిగా, తెప్పలేక నడవలేక అమ్మా అమ్మా అనుకుంటూ యజ్ఞంలో కింద కూర్చోలేక, కుర్చీలు ఎంచు కూర్చుని యజ్ఞం చేసేవాళ్ళు ఉన్నారు, మరి ఏం చేస్తారు కూర్చోలేక కింద. మోకాళ్ళ నొప్పులు, కళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, కేళ్ళ నొప్పులు, పళ్ళు నొప్పులు, చివరికి ఒళ్ళు నీ నొప్పులే. ఇప్పుడు దానివల్ల ఏం లాభం? అందుకని ఎప్పుడూ కూడా వీలున్నంత వరకు భగవన్నామం యవ్వనంలో చెయ్యాలి, భగవత్ కథలు ఓపికన్నప్పుడు వినాలి, తీర్థయాత్రలు అసలు మంచి యవ్వనంలో ఉన్నప్పుడే ఓపికన్నప్పుడే చేయాలి. రోజు కాకపోయినా అప్పుడప్పుడు, రోజు ఎలాగో చేయలేక అప్పుడప్పుడు చేయాలి. అప్పుడు ఏమవుతుందనమాట, ఉత్సాహంగా చేస్తారు. ఇదిగో మనం నాతో పాటు యాత్రకు వచ్చిన వాళ్ళలో ఎక్కువ మంది ఈ ఋషి లాంటి కుర్రాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఎన్ని ఘట్టాలండి రేవుల్లో, ఈ చివరి నుంచి ఆ చివరి దాకా గురువు గారు చెక్క 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 ఎక్కేస్తుంటే వాళ్ళు ఎక్కేశారు. అలా కాకుండా రిటైర్ అయిన వాళ్ళు కూడా ఒకళ్ళు ఇద్దరు వచ్చారు. వాళ్ళు ఆటోలో వచ్చి నానయాత్ర కూడా ఆయాసం వచ్చి నా ఊపిరి అందట్లేదు అన్నారు ఇళ్లలోకి వచ్చి. ఎందుకంటే రిటైర్ అయిపోయాక అంటే కొంచెం కష్టం ఉంటుంది, శరీర ధర్మం ఒకటి ఉంటుంది. శరీరం ఆద్యం కలు ధర్మ సాధనం. శరీరం ధర్మం సాధించడానికి ముఖ్య సాధనం. ఈ శరీరంలో ఓపికంటేనే ఏదైనా చేయగలుగుతాం అన్నమాట. ఇప్పుడు మీకే తెలుస్తుంది ఆ విషయం. ఓపికంటే 2 అడుగులు నడిచి ఇక్కడికి వచ్చి ప్రాణం వినగలుగుతారు. అది ఓపిక లేకపోతే ఈ కాస్త దూరానికి ఆటో ఉందా అంటారు. ఏం చేస్తాం, శరీర ధర్మం అది. అందువల్ల ఎప్పుడు కూడా భగవంతుడు ఏం చేస్తాడనమాట, మనల్ని అనేక రకాలుగా కాస్త దగ్గరికి తీసుకోవడానికి పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో నెగ్గాలి. కష్టాలు వచ్చినప్పుడు భగవంతుడు తలుచుకోవడం కాకుండా సుఖాల్లోనే భగవంతుడు తలుచుకుంటే, ఓపికన్నప్పుడే పురాణములు వింటే, ఓపికన్నప్పుడే ధర్మకార్యములు చేస్తే ఏదన్నా సాధిస్తాం. ఈ మూడు రాలు నవయౌవనంలో రాజు కూతుర్ని అనే అహంకారంతో దైవదోషణ చేసింది, గురువుల్ని నిందించింది. కాకపోతే అగస్త్యుడి లాంటి గురువులు ఉన్నారు గనక ఈవిడికి తాత్కాలికంగా కష్టమిచ్చి వీడిని మార్చాలనుకుని అడవిలో గెంటారనమాట. ఆ అడవిలో 3 రోజులు తిండి లేక అలమటించిపోయింది, మంచినీళ్ళు లేక అలమటించిపోయింది. ఎందుకంటే చస్తే బాగుండు అనిపించిందిట. అప్పుడు ఆవిడికి గుర్తుకొచ్చింది గురువులు చెప్పిన మాట. మా గురువులు చెప్పారు, అమ్మాయి ఈ చరాచర జగత్తంతా పరమేశ్వర సంకల్పంతో నడుస్తోంది. రాజుని క్షణంలో పేదవాణ్ణి చేసేస్తాడు ఆయన. ఎందుకు పనికిరాని పేదవాణ్ణి కోటీశ్వరుని చేస్తాడు. పరమేశ్వర సంకల్పం అంటే అదే. కాబట్టి సంపదలు ఉన్నప్పుడు గర్వించకు, భగవంతుడికి అర్పణ చెయ్యి. అంటే వినిపించుకోలేదు నేను, నేను రాణిగారు కూతుర్ని, రాజు కూతుర్ని, ఈ రాజ్యం నాది అని అహంకరించాను, నోటికొచ్చినట్టు వాగాను, పెద్దల్ని ధిక్కరించాను, ఆ పాపం అంతా ఇప్పుడు అనుభవిస్తున్నాను, ఏడ్చింది పాపం అప్పుడు. ఇదే మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనకి మన దగ్గర డబ్బు ఉండొచ్చు, కీర్తి ఉండొచ్చు, పదవులు ఉండొచ్చు, ఈ పదవులు శాశ్వతమా? భగవంతుడి దయవల్ల ఏ అమ్మవారికో మొక్కుకున్నాడు, గురువుగారు లాంటి వాళ్ళు పూజలు చేస్తే ఒక్కొక్కడు అదృష్టం బాగుండి నెగ్గాడు,
ఓ మంచి పదవి వచ్చింది అనుకుందాం, ఆ పదవిలో ఉన్నానని అహంకరించి ఈ పదవికి మూల కారణమైన భగవంతుణ్ణి గురువుల్ని బంధువుల్ని తిరస్కరిస్తే నోటికి వచ్చినట్టు మాట్లాడితే టుప్పులు ఊడిపోతుంది నీ పదవి, అప్పుడు కుళ్ళి దాస్తావు, అప్పుడు నేను ఎవడు రక్షిస్తాడు?
స్థిరమై సంపదలెల్ల వెంట ఒక రీతి సాగిరావు, ఏరికి ఏసరికి అవ్వాటు విధిల్చనో విధి అవశ్య ప్రాప్యము, అద్దాని ఎవ్వరు తప్పించెదరు, ఉన్నవాడనని ఉన్నవాడనని గర్వం బేరికిల్ కాదు, కింకరుడే రాజుగు రాజ కింకరుడగు కాలానుకూలంబుగా.
స్థిరంగా మన సంపదలు ఎప్పుడూ మన వెంట రమ్మంటే రావు. నా దగ్గర ఉన్న డబ్బు ఎప్పుడు ఇలాగే ఉంటుంది అని ఎప్పుడు అనుకోవద్దు. ఎప్పుడు భగవంతుడు ఎవరికి ఏ రాత రాస్తాడో ఏం తెలుసండి? ఓ 25 ఏళ్ళు జీవితంలో బెచ్చబెత్తుకు తిరిగిన వాడు కోటీశ్వరుడు అవ్వచ్చు. ఏనాడు ఒక్క ఇల్లు కూడా లేదనుకున్న వాడికి ఇవాళ ఇల్లు రావచ్చు. అందుకే ఈశ్వరుని గట్టిగా పట్టుకోవాలి. కాబట్టి ఏదో సంపదలు మన వెంట వస్తాయి, ఎల్లప్పుడూ స్థిరంగా మన సంపద ఉంటాయి అని గర్వించకు. ఎప్పుడు ఎవరికి భగవంతుడు ఏ విధమైన పాట్లు పెడతాడో మనకు తెలియదు. ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉంటే కష్టం రాదు, కాలం అనుకూలించకపోతే రాజు బంటవుతాడు, కింకరుడు రాజు అవుతాడు. మహానుభావులు చూడలేదండి? నాకు చాలా ఇష్టమైన ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉండేవాడు, ఎంత అద్భుతమైన పాటలు రాశాడు. పాపం కాలం అనుకూలించక అంతటి మహానుభావుడు చిన్ని చిన్ని ఇన్స్ట్రుమెంట్లు వాయించి చివరి రోజుల్లో కాలక్షేపం చేశాడని విని బాధ కలుగుతుంది. సంసారం సంసారం లాంటి అద్భుతమైన పాటలు నర్తనశాలకి సంగీతం ఇచ్చిన పుణ్యాత్ముడే, ఏం చేస్తాం, కాలప్రభావం. ఆ తర్వాత పాటలు పాడేవాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏమండి ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ వాయిస్తానండి అన్నారట ఆయన. కాబట్టి మహాత్ములకే దిక్కు లేకపోతే, పండితులకే దిక్కు లేకపోతే ఇక సామాన్యుల సంగతి చెప్పేదే ఉంది. ఈనాటి ఈ సంపదలేవి మన వెంట వస్తాయని గర్వించొద్దు, అలాగని భయము పొందద్దు. కీర్తులు, ధనాలు, సంపదలు, ఆయువు ఇవన్నీ క్షణికములు. అందులో ఆయువు ఎటువంటిదో తెలుసా? కరికర్ణాంత విలోలమాయువు. ఏనుగు చెవి చూసారు ఎప్పుడైనా? ఏనుగు చెవిల్లా కదులుతూ ఉంటుంది, ఎప్పుడు నిలకడగా ఉండదు. మీరు ఏనుగు చెవి దగ్గర చూడండి, ఈసారి ఇలా కదిలిపోతూనే ఉంటుంది ఎప్పుడును. అలాంటిది మన ఆయువు అంటే చంచలమైనది. ఇప్పటికి అర్థమైంది సుభద్రకి, నా సంపదంతా ఇప్పుడు ఏమైందో తెలియదు. రాజుగారు కూతురుననుకున్న అహంకారం తొలగిపోయింది. నేను ఇలా చప్పట్లు కొడితే కొన్ని వందల మంది వచ్చి అమ్మా ఏం చెయ్యాలి అని అడిగేవారు. చేతులు కట్టుకొచ్చి యువరాణి కిం కర్తవ్యం అనేవారు. కింకరులం దాసులం మమ్మల్ని ఆజ్ఞాపించు అని మేము చెప్పిన పనులు చేసేవారు. ఇవాళ ఈ అడవిలో చప్పట్లు కాదు కదా, మాట వరుసకి ఎంత అరిచినా గొంతెత్తరిచినా పలికేవాడు లేడు. అరిస్తే జంతువులు మీద పడుతున్నాయి. మంచినీళ్ళు ఇచ్చే దిక్కు లేదు, తిండి పెట్టే దిక్కు లేదు, ఇలా అయిపోయాయని పాపం దుఃఖించింది. అప్పుడు కష్టకాలంలో గురువులు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. రెండు చేతులు జోడించి ఈశ్వరుణ్ణి శరణు కోరింది. అప్పుడు ఆవిడ చంద్రశేఖరుణ్ణి ఆశ్రయించింది. చంద్రశేఖరుణ్ణి ఆశ్రయిస్తే ఏ విధమైన బాధ మనకి రాదు. ఎంత అద్భుతంగా చెప్పాడండి మార్కండేయుడు. చంద్రశేఖరం ఆశ్రయే, చంద్రశేఖరుణ్ణి ఆశ్రయిస్తే మమ నన్ను యమహ యముడు కిం కరిష్యతి, ఏం చెయ్యగలడు? నేను శివుణ్ణి పట్టుకున్నాను, ఈ యముడు నన్నేం చేస్తాడు? ఆ యముడు ఏం చేస్తాడని కదా వై అని ఒక పదం వాడారు, కిం కరిష్యతి వై యమహ, ఆఫ్టర్ ఆల్ నువ్వేం చేయగలవరా యమ అన్నాడు ఏకంగా. ఆ వై అనే దానికి అంత ఫోర్స్ ఉందన్నమాట. అంటే యముడిని తీసిపారేయగలిగే శక్తి ఎలా వచ్చింది మార్కండేయుడికి? అంటే శివుడిని పట్టుకోవడం వల్ల. అలా తీసేయమని కదా అక్కడ అంతరార్థం. నువ్వు చస్తావు, నేను చంపేస్తానని ఎవడు మీద పడ్డాడు. అప్పుడు ఆయన, ఏ నువ్వు నన్నేం చేయగలవా, నేను ఆ శివుడే పట్టుకున్నాను, మృత్యుంజయుడు పట్టుకున్నాను అని ఆయన్ని ఎదిరించి మాట్లాడాడు. మనం భగవంతుడిని గట్టిగా పట్టుకుంటే మృత్యువుని ఎడమకాలితో తన్ని పక్కకి తోసే లోపలున్న పరమేశ్వరుణ్ణి పట్టుకుంటే ఈ యముడు కాదు కదా ఈ ప్రపంచంలో ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడు నాలాంటి వాడికి ధైర్యం ఏంటని ఉన్నాను, నా దగ్గర ఏముందని ధైర్యం? నా దగ్గర ఏమన్నా వ్యాయామం ఉందా? మా శివతేజ అంటే కరాటే కుంగ్ ఫైటర్ చేస్తాడు, పట్టుకుని దెబ్బ కొట్టగలడు, కొడితే అవతల ఎగిరిపోతాడు.
అంతటి వాడు నాకు శిష్యుడిగా ఉండదు, నాకు గర్వం. ఆ సీన్ ఉన్నాడంటే మందసం ఎత్తి అవతల పారేస్తాడు. వాడుకున్న దేహబలం నాకు ఎక్కడుంది? పోనీ ఇంకే బలం ఉంది ఇక్కడ గట్టిగా మాడితే. పరసాద్ గారు అంటే రిటైర్డ్ సర్కిల్ ఇన్స్పెక్టర్, ఎప్పటికి కూడా ఆయనకు నేను సర్కిల్ అనగలరా? ఆయన నా దగ్గర సర్కిల్ తప్పే ఉంది, ఈ జనాల సర్కిల్ తప్ప. ఇంకొక ఆయన రిటైర్డ్ హెచ్ఎం, ఒక ఆయన రాష్ట్రపతి అవార్డు గ్రహీత. నాకు ఏ అవార్డులు ఉన్నాయి ఇప్పుడు, ఏ రివార్డులు ఉన్నాయి? కానీ అయినా ధైర్యంగా ఉండగలుగుతున్నామంటే, నిర్భయంగా ఇన్ని పనులు చేయగలుగుతున్నామంటే కారణం ఏమిటంటే, లోపలున్న పరమాత్మ మీద నాకున్న దృఢమైన అచంచలమైన గాఢమైన విశ్వాసం భక్తి, అదొక్కటి ఉంటే ఏదైనా చేయగలుగుతాం. భక్తి కిన్న కరోతి, భక్తితో ఏదైనా చేయగలుగుతాం. భక్తితో చేయలేదు అంటూ లేదట. ఆ భక్తి వల్ల ఇన్ని శాస్త్రాలు ఇన్ని పాండిత్యాలు వస్తాయి. కాబట్టి ప్రపంచం మన దగ్గరికి రావాలంటే మనకు కావలసింది దృఢమైన భక్తి, నమ్మకం కావాలి. ఇది ఉంటే ఏదైనా సాధిస్తాం. గురువుగారి మీద భక్తితో ఇచ్చిన మంత్రం ఇది గొప్ప మంత్రం అని చేస్తే ఇంకా జీవితంలో మరోడి దగ్గరికి వెళ్ళక్కర్లా. అలాగే ఈ అమ్మాయి కూడా, ఈ సుభద్ర కూడా అడవిలో శివ శివ ఇప్పుడు నన్ను రక్షించు, నా అజ్ఞానం తొలగింది, నేనేదో రాణిని యువరాణిని అనే అహంకారం పోయింది, భగవంతుడు లేడు అని నోటికొచ్చినట్టు వాగానే ఆ వాగుడంతా విడిచిపెట్టాను, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణమ్మ అంటూ నీ పాదాలు పట్టుకుంటున్నాను అన్నది. ఓం నమశివాయ అన్నది. ఇంతలో ఆవిడికి అర్ధరాత్రి 12 గంటల వేళ ఓ పెద్ద చెట్టు కనపడింది. ఆ అడవిలో ఓ పెద్ద చెట్టు కనపడింది. ఆ చెట్టు 8 మైళ్ళ వైశాల్యం కలిగిన చెట్టు. 8 మైళ్ళు ఉందిట చెట్టు. అది మామూలు చెట్టు కాదు, మర్రి చెట్టు, పెద్ద మర్రి చెట్టు. అంతంత మర్రి చెట్లు అరుదుగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా అనంతపూర్ దగ్గర కదిరి అని ఒక ఊరు వెళ్ళారా, అనంతపురం డిస్ట్రిక్ట్లో అక్కడ ఉంటుందన్నమాట తిమ్మమ్మ మాను అంటారు మర్రిని. 8 మైళ్ళు ఉంటుందండి ఆ చెట్టు. అసలు ఆ లోపల కడితే మతిపోతుందన్నమాట మనకి, అంత పెద్ద మర్రి చెట్టు. గిన్నెస్ బుక్ ఆఫ్ ది వరల్డ్లోకి వెళ్ళింది అది, ఆ రికార్డులోకి వెళ్ళినటువంటి చెట్టు అది. పెద్ద మర్రి చెట్టు, ఓడలు దిగిపోతుంటే వెళ్ళి ఆ ఓడలు కిందకి దిగిపోతుంటే అలా అలా పెరిగిపోయింది ఆ చెట్టు. అరుదైన చెట్లు అలా కొన్ని ఉంటాయి. ఈ చెట్టు కూడా ఈ అమ్మాయి సుభద్ర అడవిలో చూసిన చెట్టు 8 మైళ్ళు పొడుగుంది. ఇక కొమ్మలు చెప్పేక్కర్లా, ఓడలు దిగున్నాయి. ఒక్కొక్క కొమ్మ ఎంత ఉంది అంటే 7 కొమ్మట, అంత లావు కొమ్మ. మనలాంటి వాళ్ళం ఓ 10,000 మంది దాని మీద కూర్చుని మీటింగ్ పెట్టుకోవచ్చు. గురువుగారు కూర్చుంటే పురాణం వినడానికి ఇలా బరకాలు ఎక్కర్లా కుర్చీలు ఎక్కర్లేదు. ఆ చెట్టు కొమ్మ మీద కూర్చుంటే పురాణం హాయిగా వినొచ్చట. అంత పెద్ద చెట్టు. ఆ భయంకరమైన చెట్టును చూడగానే ఈ చీకట్లో ఇంక అక్కడికిక్కడికి తిరగడం, ఈ మర్రి చెట్టుకి కొంచెం దగ్గరలో కూర్చుంటానని ఆ మర్రి చెట్టు దగ్గర ఒక ఓడ దగ్గర కూర్చుంది. ఇంతలో పెద్ద శబ్దం అయింది. ఈవిడికి కొంచెం భయం వేసింది. ఆ మర్రి చెట్టు ఓడ దగ్గర జాగ్రత్తగా నక్కి కూర్చుంది. ఇద్దరు రాక్షసులు వచ్చారు, పెద్ద పెద్ద కోరలతో ఉన్నారు వాళ్ళు. రాత్రిపూట చీకట్లో చీకట్లో కలిసిపోయారు వాళ్ళు. కొంతమంది అదృష్టం మహానుభావులు, నల్ల చింతపండుకి వాళ్ళకి పెద్ద తేడా ఉండదు, గౌడిగేదికి వాళ్ళకి పెద్ద తేడా ఏమి ఉండదు. వాళ్ళు చీకట్లో పెడుతుంటే ఏది చీకటో ఏది వాళ్ళ రంగో తెలియదు. అదొక అదృష్టం పూర్వజన్మకృతం, అది కూడా లాభమే. నలుపు ఎంత అందమండి, యమున నలుపు అంటాడు అదేదో సినిమాలో. అలాగా యమునా నది నలుపు, గేది చక్కని తెల్లని పాలిచ్చే గౌడిగేది నలుపు. అలా ఆ నల్లని చీకట్లో నల్లని రాక్షసులు ఎలా తెలుస్తున్నారంటే, వాళ్ళ కళ్ళు చింత నిప్పుల్లో ఎర్రగా ఉన్నాయి, పెద్ద పెద్ద కళ్ళు. ఇక దంతాలు ఉన్నాయి, కోరలు తెల్లగా ఉన్నాయట. ఓరి బాబాయ్, వీళ్ళే ఉండరు బాబు, భయంకరంగా ఉన్నారనుకుంది ఈవిడ. అస్సలు కనపడకుండా ఆ ఓడల్లో దాక్కుంది. ఇద్దరు రాక్షసులు అక్కడికి వచ్చారు. ఒకడేమో శివరాక్షసుడు, ఒకడు విష్ణు రాక్షసుడు అని పేరెట్టుకున్నారు. ఒరే శివ, ఎక్కడికి వెళ్ళావురా అంటే, ఏం చెప్పనరా బాబు, మన యజమాని బ్రహ్మరాక్షసుల వారు మరి కాసేపట్లో వస్తారుగా చెట్టు మీదకి. అంటే ఈ చెట్టు బ్రహ్మరాక్షసుడు యొక్క నివాస స్థానం. ఆ చెట్టు పైన ఓ బ్రహ్మరాక్షసుడు కూర్చుంటాడట. వాడు రాత్రి 12:00 మధ్యలో అక్కడికి వస్తాడు, పగలు ఎక్కడో తిరుగుతాడు. వాడు వచ్చేసరికి ఇద్దరు రాక్షసులు సేవ చెయ్యాలి. అందులో ఈ విష్ణు రాక్షసుడు ఏమన్నాడు, నా డ్యూటీ మామూలు డ్యూటీయా, ప్రపంచమంతా తిరిగి ఏ మూల ఏం జరుగుతుందో సేకరించి ఆ వార్తలన్నీ రాత్రిపూట భోజనానంతరం మన యజమానికి చెప్పకపోతే కొరడాతో నాలుగు కొడతాడు. అందుకని ఏలూరులో ఏం జరుగుతోంది, మైసూరులో ఏం జరుగుతోంది అన్నీ తెలుసుకుని వచ్చాం. ఏలూరులో లాక్డౌన్ ఎత్తేశాక పద్మాకర్ గారి పురాణం జరుగుతోంది ఇప్పుడే. ఈ విషయం మన రాజుగారికి చెబుదామని వచ్చాను. అనగా నీ పని నయనరా విష్ణు,
నువ్వు కేవలం వార్తలు తెస్తే చాలు, అందులో గాలి వార్తలు ఉన్నా నష్టం లేదు, కానీ నా డ్యూటీ మరీ కష్టంగా ఉంది అని ఆ మర్రి చెట్టు కింద ఉన్న పెద్ద పెట్టి చూపించాడు. అది రాతితో ఒక శిలతో తయారు చేసిన భోషాణం. పూర్వం ఇళ్లలో పెద్ద పెద్ద భోషాణాలు ఉండేవి కదా, అలాంటి భోషాణం రాతి భోషాణం అంట. ఆ పెద్ద భోషాణం ఉంది, అది పూర్తిగా ఒక రాయితో తయారు చేశారు. మానవ మాతృలు లక్ష మంది కూడా ఎత్తలేరు దాన్ని. అంత భోషాణం మూత తీసి చూసావా ఈ భోషాణం, రోజు రాత్రి 12 దీని నిండా ఎనుగోతులు పులులు ఇలాంటి రకరకాల జంతువుల మాంసాలతో ఆ భోషాణం నింపాలట. కనీసం 50-60 జంతువులు పడతాయి అందులో. ఇవి కాక ఒక్క మనిషి గ్యారంటీగా ఉండాలి, కనీసం ఒక మనిషి మాంసం లేకపోతే ఈ యజమాని గారు భోజనం చేయరట. ఎన్నున్న ఆఖరిన పెరుగు వేసుకు తింటారుగా కొంతమంది, భోజనం చేస్తామన్న చోట ఏమో ఇడ్లీ పెట్టమంటారు, ఇడ్లీ పెడితేనేమో భోజనం ఉందా అంటారు. అలాగా వీడికి ఏంటంటే ఎన్ని మాంసములు ఉన్నా అందులో నరమాంసం ఉండాలి. నేను చచ్చిపోతున్నాను రోజు ఈ దుర్మార్గుడి కోసం. ఈ అడివంత జంతువులు ఉండేవి పూర్వం, అవన్నీ వీడు తినేశాడు. ఇప్పుడు చుట్టుపక్కల అక్కడికి ఇక్కడికి ఇక్కడికి వెళ్లాల్సి వస్తుంది. వెళ్ళి ఈ భోషాణం నిండా జంతువులు పట్టుకొచ్చి వెయ్యాలి చంపి, ఆ జంతువుల మాంసంతో పాటు ఒక మనిషిని బిక్కు రావాల్సి వస్తుంది. ఇవాళ దొరక్క దొరక్క మనిషి దొరికాడు. ఇందులో 60-70 గేదెలు అవి ఉన్నాయి, ఎనుగోతులు లాంటివి, అందులో మనిషి కూడా దొరికాడు అని ఆ మళ్ళీ మూతేసి ఇలా రాత్రి 12 దాకా అన్ని చోట్లకి తిరిగి మాంసాలు పట్టుకొచ్చి వాడికి పెట్టలేక చూస్తున్నాను. పైగా వాడు వచ్చి ఆ చెట్టు కింద కూర్చుంటట. కూర్చున్నాక ఆ భోషాణం మూత తీసి, ఇదిగో ఇది ఎనుగోతు అని ఒక ఎనుగోతుని వాడికి ఇవ్వాలి. వాడు దాన్ని అమ్మని పీక్కు తింటట. దాంతోపాటు తిన్నప్పుడల్లా ఒక కళ్ళు కొండేవాళ్ళట. ఇదే మామూలు కళ్ళు వాడ వ్యవహారం కదా అది. ఈ రాక్షసుడు తాగే కళ్ళు మామూలుగా తగ్గుతాడు వాడు, వాడు ఫుల్గా తగ్గుతాడు. అందుకని పక్కన పెద్ద పెద్ద గుండిగలు ఉంటాయి, 5-6 గుండిగలు. ఈ గుండిగల్లోంచి ఇంతంత కొండతో కళ్ళు ఇస్తూ ఉంటే కళ్ళు పోసుకుంటూ ఒక్కొక్క జంతువు తింటాడు వాడు. తింటున్నప్పుడు ఈ కళ్ళు ఫలానా చోట నుంచి తెచ్చాం, ఇది ఆ పేట నుంచి తెచ్చాం, ఇదేదో వేపు జాలిపూడి వేపు నుంచి తెచ్చాం, ఇది చేటపర దగ్గర నుంచి తెచ్చాం, ఇది ఈ చెట్టు దగ్గర తెచ్చాం. వర్ణించాలట పైగా. నేను చెప్పింది రవ్వంత అశ్యోక్తి లేకుండా చెప్పాడు అందులో పురాణంలో. పైగా ఈ కళ్ళు తాగుతున్నప్పుడల్లా మాంసం ఇస్తారుగా చేతికి, మాంసం అంటే ఏదో ముక్కలు కాదు, ఓ ఎనుగోతో ఓ పులో ఓ మేకో ఇలాంటివి ఇవ్వాలి. అది తిన్నప్పుడు ఇదిగో ఇది అడుగుదున్న, ఇది ఎనుగోతు, ఇది పులి, లేక ఇది మేక, ఇది మొసలి అని అందయ్యాక ఆఖర ఒక మనిషి మాంసం ఇవ్వాలి. ఆ మనిషి కూడా మళ్ళీ దిక్కువాలి ముసలి మాంసం ఇష్టం ఉండదట. ముసలాళ్ళకి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయండో. మళ్ళీ వీడికి కొంచెం 40-30 మధ్యలో ఉన్న ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు లేదా పడుచు వాళ్ళైన పర్వాల, లేత మాంసం పనికిరాదు, ఇలాంటి కుర్ర పీనుగుల మాంసం అక్కర్లా. ముసలాళ్ళు పనికిరారు, మధ్యలో కాస్త రాబోటివాడికి ఇబ్బంది, 30 కలిగిన నాలాంటి త్రిదశలకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఈ మాంసం వర్ణించి ఇస్తుంటే వాడు తింటాట. ఇలా రోజు వీడికి నరమాంసం జంతువుల మాంసం ఈ భోషాణం నిండా పెట్టి ఇచ్చి కళ్ళిచ్చి వాడిని సంతృప్తి పరచలేక తలప్రాణం తొక్కొస్తుంది. ఏ దేవుడైనా ఈ శాపం నుంచి విముక్తి కలిగిస్తే బాగుండురా బాబు, ఈ పెట్టి దూరం అయిపోతే బాగుండు. పెట్టి లేకపోతే ఎన్నున్నాయో లెక్క తెలియదు వాడికి. అది ఈ పెట్టి వల్ల కదా మనకి లెక్క తెలుస్తుంది. పెట్టి నింపలేకపోతున్నాను, ఈ దిక్కుమాలను పెట్టి ఎవడ తయారు చేశాడో ఏమిటో అని తిట్టుకుంటూ ఉండగా ఢబా ఢబా శబ్దం అయ్యింది. ఒరే నోటుకొచ్చినట్టు వాక్కు, మన యజమాని వస్తున్నట్టున్నాడు, పక్క నుంచి వింటాడు. ఒక్కోసారి కొంతమంది పక్క వాళ్ళు వినలేదనుకుని చెప్పేస్తూ ఉంటారు. ఇక్కడ జరిగినవన్నీ ఇతర దేశాలకు, ఆస్ట్రేలియాకో అమెరికాకో ఫోన్లో చెప్పేస్తూ ఉంటే ఈ ఎవరి గురించి చెప్తున్నారో వాళ్ళు వెనక నుంచి విన్నారంటే కొంపలు ములిగిపోతాయి. అందువల్ల చెప్పేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా వినాలి. జాగ్రత్తగా ఉండకుండా మనం ఎవరి గురించి మాట్లాడుతాం వాళ్ళు వస్తారంటే ఒక్కోసారి అలాగే జరిగింది. ఒకసారి మా పెద్దన్నయ్య నాలాగా కొంచెం అమాయకుడు, ఓ రోజున ఆయన ఓ లంచగొండి గురించి చెబుతూ, వాడా వాడు ఒట్టి లంచగొండిరా, నా దగ్గర 1,000 తినేసాడురా ప్రమోషన్ కోసం అన్నాడు. సరిగ్గా ఆయన వచ్చి వెనకతలు ఉన్నాడు. ఇక చూడండి, 1,000 పోయింది, ప్రమోషన్ పోయింది, మీరు మోషన్ మిగిలింది. కాబట్టి మనం ఎవరన్నా తిట్టేటప్పుడు కొంచెం పక్కనకు చూసుకోవాలి, వాడి గురించి తిడుతున్నామేమో అని. కాబట్టి మన యజమాని వస్తున్నాడు, అనవసర ప్రసంగం చేస్తే విన్నామంటే ఈ భోషాణంలో మనిద్దరే పడుకోబెడతాడు, ఆ తర్వాత మనిద్దరం వాడికి ఆహారం అయిపోతాం అనగానే ఇద్దరు చుప్చాప్ అయిపోయారు. ఎంతలో దమ్మ 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 రాళ్ళు విరగొట్టుకుంటూ చెట్లు విరగొట్టుకుంటూ భయంకర కళేవరంతో బ్రహ్మరాక్షసుడు ఒకడు వచ్చాడు. వాడి తల నొన్నని గుండురైలో ఉందిట. కొన్ని చోట్ల బండరాళ్ళు ఉంటాయి సరే కొండ మీద గుండులాగా, అలాంటి గుండురై నెత్తి మీద ఒక్క వెంటుకు ముక్కోడలేదు వాడికి. దిక్మాల రాక్షసులు కొంతమంది మరి ఎలా వస్తుందో అది నన్నగా ఉంటుందన్నమాట. చెప్పానుగా పెద్ద బండరాయి పట్టుకొచ్చి నున్నగా చెక్కి నెత్తి మీద పెట్టినట్టుగా చక్కని బాణలింగం పెట్టినట్టుగా ఉందన్నమాట వాడి తల. మెడ పెద్ద మెడ పెద్ద పెద్ద కోరలు, చేతిలో సోలం పుచ్చుకొని పొట్ట ఊపుకుంటూ వచ్చాడు వాడు. వాడు లేడు కనుక మీరు బతికిపోయారు. వాడే ఉంటే పురాణం చెప్పడానికి నేను, వినడానికి మీరు ఉండరు. ఏ గుడి లేదు, బడి లేదు, వాడి నోట్లో తడి మనం అయిపోతాం. వాడు వచ్చి రాగానే కాలు మీద కాలేసి కూర్చుని శివ విష్ణు వచ్చారా అనగానే వచ్చాం మహారాజ్ అన్నారట. ఇప్పుడు నాకు ఆకలి ఎక్కువగా ఉంది, న్యూస్ తర్వాత వింటాను, 24 అవర్స్ దరిద్రపు న్యూస్ తర్వాత వింటాను, అందులో నవరంధరాల టీవీ న్యూస్ దరిద్రపు న్యూస్ తర్వాత వింటా, ముందు ఆకలి అన్నాడు. వీడు భోషాణం దగ్గర కదిలాడు. ఈలోపు ఏమైంది, భోషాణం దగ్గరికి వాడుస్తుంటే ఈ కంగారులో ఈ అమ్మాయి బాబు అని ఒక కరు పరిచింది, ఉలిక్కి పడింది. అప్పటిదాకా జాగ్రత్తగా ఉందని కంగారు పడి అరిచింది. అరవగానే రాక్షసుడు ఎవరక్కడ ఎవరో ఉన్నారు ఇలా తీసుకురండి అన్నట్ట. తీసుకురాగానే ఎదురుగుండా చూస్తే ఈ అమ్మాయి. ఎందుకో వాడికి ఆ అమ్మాయిని చూడగానే జాలి కలిగింది. మామూలుగా ఆడవాడి మాంసం దొరికితే వాడు లేతగా లేతగా దూర దూరగా ఉన్న లేడీ మాంసం అని తినేసేవాడే. చెప్పానుగా కష్టకాలంలో ఈ సుభద్ర శివనామస్మరణం చేసింది, శివానుగ్రహం కలిగింది ఆవిడికి. మృత్యుంజయుణ్ణి తెలుసుకోవడం వల్ల మృత్యువు లాంటి రాక్షసుడికి కూడా ఆవిడ మీద జాలి కలిగిందట. వాడి జీవితంలో జాలి ఎరగడు వాడు, వాడు పరమ క్రూరుడు. అటువంటి వాడు జాలి పడిపోయి, బాలిక ఎక్కడి నుంచి వచ్చావు అని మృదువుగా అడిగాడు. వాడు మృదువుగా అడిగితే చెవులు పగిలిపోయాయట. వాడు మెల్లిగా కొంచెం కోమలంగా బాలిక అని అడిగితేనే ఆవిడ చెవులు పగిలాయంటే వాడు అసలు ఒరిజినల్ గొంతుకుతో కర్కశంగా అరిస్తే ఏమయ్యేదో ఆలోచించండి. అప్పుడు ఆవిడ వణుకుతూ మహాత్మా చావు తెలివితేటలు అంటారు ఇవి. ఆవిడకు కూడా తెలివితేటలు వచ్చాయి ఆ సమయంలో, అది ఈశ్వర సంకల్పం. అందుకని మహాత్మా ఎవడో నాకు తెలియని వాడు భర్త అయ్యాడు, వాడు ఎవడో తెలియటం లేదు, ఆ భర్త దొరకకపోవటం వల్ల ఏడుస్తూ ఉండగా నాకు కల్లో శివుడు కనపడ్డాడు. కనపడి ఈ అడవిలో ఒక మహానుభావుడైన బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు, అతనికి ఆహారం అయిపోతే నీకు ఉత్తమ జన్మ వస్తుందని చెప్పాడు, అందుకని నిన్ను వెతుక్కుంటూ నీకు ఆహారం అయిపోవడానికి వచ్చానంది. అనగానే వీడు ఇంకా జాలి పడిపోయి మహాత్ముడైన బ్రహ్మరాక్షసుడని నా గురించి శివుడు నీకు అల్లో చెప్పాడా, అయ్యయ్యో శివుడు అంతటి వాడు నన్ను మహాత్ముడు అన్నాక నేను చూస్తూ చూస్తూ నేను ఎలా చంపుతాను, పైగా నువ్వు నాకు అతిథిగా వచ్చావు. ఇవాళ కార్తీక పూర్ణిమ, పూర్ణిమ నాడు ఉపవాసం ఉన్నా పర్వాలేదు కానీ ఆడపిల్లల్ని చంపకూడదు. అయ్యో అయ్యో ఎంత బంగారు తల్లివే, నాకు ఆహారం అయిపోదామని వచ్చావా అన్నట్టు వాడి మనస్సు కరిగిపోయి, దా దా కూర్చో అని ఓ మర్రాకులు నాలుగు కోసి అక్కడ ఆసనం ఇచ్చి ఇదమిదం ఆసనం కూర్చోమన్నాడు. ఈ రాక్షసుడు ఆసనం ఇస్తున్నాడు ఏమిటో బాబు, లోపల కొంత భయం ఉన్నప్పటికీ కూర్చున్నది. అమ్మాయి నీ భర్త ఎవరో నేను వెతికి తేలేను, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి నేను పంపలేను, కానీ ఈ కార్తీక పూర్ణిమ నాడు నీ మీద ఎందుకో నాకు జాలి కలుగుతోంది, ప్రేమ కలుగుతోంది, వాత్సల్యం కలుగుతోంది. నేను క్రూరుణ్ణి, బతికున్నవాడి మెడ విరిచి రక్తం తాగి తినేవాడిని, కానీ ఎందుకో నీ మీద ఇప్పుడు అవ్యాజమైన ప్రేమ కలిగింది, అందుకని నీకు వరం ఇద్దాం అనుకుంటున్నాను, ఏం కావాలో కోరుకో అన్నాడు. ఈమెకి లోపల కొంత అడగాలనున్నా అప్పటికే విసిగెత్తిపోయింది. అడవుల్లో తిరిగి తిరిగి తిండి లేక ఇంటికి ఎక్కడికి ఎలా వెళ్ళాలో తెలియదు, ఆ కల్లో పెళ్ళైన వాడు ఎవడో తెలియదు, ఆ ఉంగరం ఒకటి కనబడుతోంది, కొంత అసహ్యంగా ఉండి శరీరం మీద తినేయండి అంది. అమ్మమ్మమ్మమ్మ నువ్వు తినమన్నా తిన్నావు, పొరపాటును కూడా తిన్నావు. పద్మాకర్ గారే భోజనాన్ని పిలిస్తే కొంతమంది రామంటున్నారు, అటువంటిది నేను నిన్ను తినేయమంటే తినేస్తానా, అబ్బే తిననుగాక తినను, కోరుకోవరం అనగా నేను కోరుకోనండి తినండి అంది. అమ్మాయి మళ్ళీ నీకు ఆలోచించుకోవడానికి టైం ఇస్తాను, ఒక అరగంటలో నేను వస్తాను చెట్టెక్కి పైన కూర్చుని కాసేపు, భోజనం చేసే ముందు 5 నిమిషాలు నేను కూడా మా బేతాళ నుండి తలుచుకోవాలి, తలుచుకుని వస్తాను, ఈలోపు కోరుకోవరం అని పైకి వెళ్ళిపోయాడు వాడు. అలా వెళ్ళిపోగానే ఈ ఇద్దరు రాక్షసులు వచ్చి ఆ అమ్మాయి చేతులు పట్టుకుని దొరక దొరక దొరికేవు తల్లి, మాకు నీకు పుణ్యం ఉంటుంది, మా యజమాని పరమక్రూరుడు ఏదో నీ మీద ప్రేమ కలిగి వరం కోరుకోమంటున్నాడు, కాబట్టి నువ్వు నీ ప్రాణాన్ని ఎలాగో ఇచ్చేశాడు, ఏదో ఒకటి కోరుకోమంటున్నాడు కదా, ఈ భోషాణం పెట్టి కోరుకో, ఈ దిక్కుమాల రాతి పెట్టితో మేము చచ్చిపోతున్నాం, రోజు దీని నిండా జంతువుల్ని పట్టుకొచ్చి అందులో వేయలేక తల ప్రాణం తోపుకొస్తోంది మాకు, అందువల్ల అయ్యా ఈ భోషాణంతో పాటు నన్ను అడవి దాటించండి అని చెప్పు అనగా ఆవిడ తెల్లబోయి, ఈ భోషాణమా, దీన్ని నేనేం చేసుకుంటాను, దీన్ని నేను కలపలేరు, 100,000 మంది కూడా మొయ్యలేరు అనగా ఆ బాధ్యత నీకెందుకమ్మా? మా యజమాని భోషాణం ఇచ్చాక దాన్ని మీ ఇంట్లో పెడతాడు. కొంతమంది ఉంటారు బీరు ఇచ్చి మీరే ట్రాన్స్పోర్ట్ తీసుకెళ్ళండి అంటారు, నేను అలా అనరు. మా యజమాని నువ్వు నీ ప్రాణదానంతో పాటు ఈ భోషాణంతో పాటు నిన్ను అడవి దాటించమని చెప్పు. ఈ భోషాణాన్ని మేము అవలీలంగా ఎత్తి నిన్ను అడవి దాటించి అడవి దగ్గర ఎక్కడో చోట పారేస్తాం. నీకు ఈ భోషాణం అక్కర్లా, కానీ భోషాణం మా పాలిటి పాషాణం. దీన్ని మేము మొయ్యలేక చూస్తున్నాం. దీని నిండా రోజు ఆహారం పెట్టలేక తలప్రాణం మాకు తోక్కొచ్చి యాతన పడుతున్నాం. కాబట్టి నువ్వు ఈ భోషాణం కోరుకుని మమ్మల్ని రక్షించు, ఆ క్రూరుడు నుంచి మమ్మల్ని కాపాడనగా వస్తే దానికైతే అలాగేలండి అన్నది ఆవిడ. ఈలోపు పావు గంట అరగంట గడిచింది. బేతాళ ప్రార్థన చేసుకుని బ్రహ్మ రాక్షసుడు వచ్చాడు. బాలిక ఏం కోరుకుందాం అనుకుంటున్నావు కానీ నన్ను ఎలాగో ప్రాణదానం ఇచ్చి రక్షిస్తూ ఉన్నావు, కాబట్టి నన్ను అడవి దాటించే బాధ్యతోటి ఈ భోషాణం పెట్టి నాకు ఇచ్చే, ఈ పాషాణంతో తయారైన భోషాణం దీని మీద నన్ను కూర్చోబెట్టి నన్ను అడవి చివరిలో ఏదైనా గ్రామ ప్రాంతంలో వదిలిపెట్టు, ఇది నేను కోరుకునే కోరిక అనగానే వాడు తల ఇలా కొట్టుకున్నట్ట, బోడిగుండు కదా అది ఇలా కొట్టుకుని, హై అయ్యయ్యో ఎంత పెద్ద పొరపాటు జరిగింది, వరం ఇస్తానన్నాను ఆవిడికి, ఇప్పుడు వరం ఇవ్వక తప్పదు అని అప్పుడు చెప్పాట అసలు రహస్యం. నేను హిరణ్యకశిపుడి వంశంలో వాడిని, ఈ భోషాణం మా వంశంలో వాడు హిరణ్యకశిపుడి భోషాణం ఇది. హిరణ్యకశిపుడు ఆ రోజుల్లో బ్రహ్మవరాలు పొంది నరసింహస్వామి చేతిలో తప్ప ఎవరి చేతిలో చావల. ఆ రోజుల్లో ఈ భోషాణం ప్రత్యేకంగా ఒక రాతితోటి రాక్షసుల చేత చేయించుకుని దేవతల మీద మానవుల మీద ఉన్న కసితో ఈ భోషాణం నిండా రోజు మాంసం కళేబరాలు జంతువులు కళేబరాలు వేయించుకుని తెగ తినేసేవాడు. ఆ తర్వాత ఆ వంశంలో వాళ్ళందరికీ భోషాణం వచ్చేది. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు తెచ్చిపోయాక చిచ్చి భోషాణం భూలోకంలో బారేయండి అన్నాడు, అందుకని ఇక్కడికి వచ్చి పడింది. ఆ తర్వాత ప్రహ్లాదుడి వంశంలో పుట్టిన వాళ్ళలో కొంతమంది అట్టెళ్ళారు, మేము ప్రహ్లాదుడి తమ్ముడి వంశంలో వాళ్ళు. ప్రహ్లాదుడికి ముగ్గురు తమ్ముళ్ళు ఉన్నారండి, అవి ప్రహ్లాదుడు హ్లాదుడు అనుహ్లాదుడు ఆహ్లాదుడు. ప్రహ్లాదుడు ఒక్కడు భక్తుడు, మిగతా తమ్ముళ్ళంతా మళ్ళీ యామ్ యామ్ బ్యాచే. ఆ వంశంలో పుట్టాం మేము. ఈ పెట్టిని నేను సేకరించాను, ఇక్కడ కూర్చుని దీని నిండా కళేబరాలు వేసుకు తింటున్నాను. ఈ పెట్టి గొప్పతనం తెలిసిన ఈ రాక్షసులు ప్రతిదినము ఇందులో జంతువుల్ని చంపి వేస్తారు. ఈ జంతువుల మాంసం ఈ పెట్టిలో ఉన్నంత వరకు పాడవదట, ఫ్రిడ్జ్ అది పాడవదట, హాట్ బాక్స్ లాంటిది, ఫ్రిడ్జ్ లాంటిది. ఫ్రిడ్జ్లో పెడితే కుళ్ళిపోవు కదా, అలాగే హాట్ బాక్స్లో ఉన్న ఆహారం వేడి చల్లారదు. ఈ భోషాణంలో వేసిన జంతువుల మాంసం, చచ్చిన మాంసం, ఆ జంతువుల మాంసం వేడిగా ఉంటుందిట, కుళ్ళిపోవట. ఒక్కోసారి వీడు కూడా బేతాళ్ళు నుండి పూజ చేస్తూ ఒక నెల్లాళ్ళు ఉపవాసం ఉంటాడండి, అవి నెల్లాళ్ళకి సరిపడ తర్వాత తినేస్తాడు మళ్ళీ దీక్షా విరమణానంతరం దయచేసేవాళ్ళలాగా. అందువల్ల ఈ నెల్లాళ్ళకి సరిపడే ఆహారం ఇందులో వేసేస్తూ ఉంటారు మా రాక్షసులు. ఈ నెల్లాళ్ళు ఈ కుళ్ళిపోకుండా మాంసం ఉంటుంది, అందుకే ఈ పెట్టి అంటే నాకు ఇష్టం. అటువంటి పెట్టి కోరావు, ఇక రేపటి నుంచే ఉంది, ఒక్కొక్క జంతువు దొరికినప్పుడు తినడమే, ఈ పెట్టి నీకు ఇచ్చేస్తున్నాను, ఇచ్చిన మాట తప్పకూడదు కదా అని. ఎవరక్కడ అనగానే ఈ శిష్యులు ఇద్దరు శివ విష్ణు రాక్షసులు వచ్చారు. ఈ పిల్లని ఈ భోషాణం మీద కూర్చోబెట్టి మీరు మోసుకుంటూ తీసుకెళ్ళి అడవి దాటించి ఏదైనా ప్రమాదం లేని గ్రామంలో ఈవిడిని విడిచిపెట్టండి, ఇది నా ఆజ్ఞ. అలా విడిచిపెట్టి 5-6 గంటల్లో తిరిగి రాకపోతే నాకు ఆకలి మంట పెరిగితే తంతా జాగ్రత్త అన్నాడు. పైగా ఈ అమ్మాయి ఇందులో ఉన్న మాంసంతో సైతంగా ఇచ్చేమంది భోషాణం, అందుకని వాడు ఆకలితో ఉన్నాను ఈ భోషాణం తీసుకెళ్ళండి అన్నాడు. అనగానే వీళ్ళు అమ్మయ్యా అని అమ్మాయికి లోపల ధన్యవాదాలు మనసులో చెప్పుకొని ఆ భోషాణం పెట్టి మీద ఆవిడ కూర్చోబెట్టి ఆ రాతి భోషాణానికి అటు ఇటు పెద్ద పెద్ద రింగులు ఉన్నాయి ఆ కాడలు పుచ్చుకుని, అంత పెద్ద భోషాణం ఈ కళ్ళదోడు పెట్టి నేను ఎత్తినంత తేలిక ఎత్తి మోసుకుంటూ పోయారు. ఓహో ఓహో అనుకుంటూ ఈ అడవి దాటించారు. ఊరవతలకు వెళ్ళాక ఆ భోషాణం దించి, అమ్మాయి ఇంకెక్కడి నుంచి అక్కడ ఊరుంది, ఆ ఊళ్ళోకి నువ్వు పో, మేము ఇందులో ఉన్న మాంసాలని మేము తినేస్తాం, మాకు దొరక్క దొరక్క ఇంతకాలానికి విందు భోజనం దొరికింది, ఇందులో దాదాపు 70 కళేబరాలు ఉన్నాయి, అవన్నీ శుభ్రంగా తిని మంచి కళ్ళు తాగి విందు చేసుకుని ఆ తర్వాత మా రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆయనకి ఏదో ఓ చిన్న జంతువు మాంసం పారేస్తాం, ఇంక రేపటి నుంచి మాకు ఏ తంటాలు లేవు, ఈ పెట్టిపోయిందిగా ఇంక వాడికి అప్పటికప్పుడు ఏవో దొరికితే ఇస్తాం, వాడు కూడా ఇంత డిమాండ్ చేయడు, ముందు మాకు ఈ భోషాణం అనేటటువంటి బాధ విముక్తి కలిగించావు అనగానే ఆవిడ ఈ భోషాణం ఎలా ఉంటుందో చూడాలి ఒకసారి మూత తీయండి అని. ఇక్కడ నుండి కొసం వెరుపు అసలు ఈ భోషాణం మూత తీశారు వాడు, అసలు మూత తీయలేరండి ఓ మాదిరి వాడు, ఆ మోత్ తీస్తే లోపల రకరకాల జంతువుల మాంసాలు అప్పటికి కొంచెం తెల్లారుతుందిగా తెల్లవారుజాము వెలుతురులో కనబడ్డాయి. ఈ అర్ధరాత్రి నుంచి నడిచి అడవి దాటేలోపు కొంత సూర్యోదయం అవుతున్నది, వెలుతురు వస్తుంది. ఆ వెలుతురులో దాని నిండా రకరకాల జంతువుల మాంసాలు. ఆ మధ్యలో ఓ మనిషి అటు ఇటు కదులుతున్నాడు కొంచెం. అరేరే, వాడు ఎవడో మనిషి కదులుతున్నాడు అంది అమ్మాయి. అవునమ్మా, మేము ఎవడో పట్టుకున్నాం, ఓ ఊరి మీద దాడి చేసి ఆ ఊళ్ళో ఉన్న ఒక మనిషిని పట్టుకున్నాం, ఆ మనిషిని ఇందులో వేసాం, వాడు చచ్చాడు అనుకున్నాం, చావలేదన్నమాట అనగానే, నాయనలారా మీకు నేను ఉపకారం చేశాను, ఈ భోషాణం బాధ మీకు తప్పించాను, కాబట్టి మీ గుండె పాషాణం కాకూడదు, ఆ లోపల బతికున్న వాడిని నాకు ఇచ్చేసి మిగతా చచ్చిన జంతువులు మీరు పట్టుకుపండి అనగానే, అంతకంటేనా తల్లి నీ మాట కాదంటావా అని ఆ మనిషిని జాగ్రత్తగా తీసి ఆవిడ చేతిలో పెట్టారు, పక్కన ఒక చోట పడుకోబెట్టారు. ఆ తర్వాత అందులో ఉన్న జంతువులన్నిటి పట అప్పట్లు ఆడించి తినేసి శుభ్రంగా పావు గంటలో మొత్తం ఖాళీ చేసి ఆ పెట్టిని పక్కకి తన్నేసి జై బ్రహ్మరాష్ట్ర అనుకుంటూ వెళ్ళిపోయారు. టాటా తల్లి, బేటా బేటీ టాటా అనుకుంటూ పోయారు వాళ్ళు. వాళ్ళకి ఆనందం కలిగి ఇప్పుడు ఈవిడ ఈ గాయాల పాలైపోయి ఆ భోషాణంలో పడున్న కుర్రవాడిని కదులుతున్న వాడిని బయటికి తీసింది కదా, వాడి మీద జాలి కలిగి పాపం ఎవడో పురుషుడు ఇందులో ఉన్నాడని పక్కన ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ పిలిచి ఒక గుడిసెలోకి తీసుకెళ్ళి వాడిని శుభ్రంగా కడిగి చూసింది. వాడు ఎవడో స్పృహ తప్పి నానాయాతన పడున్నాడు. ఎవరమ్మా అని అడిగారు వాళ్ళు. వీడెవరో తెలియదండి, ఓ రాక్షసులు పెట్టులో పెట్టారు, ఆ పెట్టులోంచి వీడిని రక్షించాను అనగానే, అమ్మాయి ఈ ఊళ్ళో వాళ్ళం వ్యవసాయ పనులు చేసుకుంటున్నాం, కాబట్టి ఈతన్ని పోషించి బాగు చేసే ఓపిక సమయం మాకు లేవు, నువ్వే వీడిని తీసుకొచ్చావు కనుక వీడి బాధ్యత నీదే, వీడి బాగు చేశాక నీ దారి నువ్వు పో, కావాలంటే ఈ గుడిసెలో ఉండనిస్తాం, మీకు కావాలంటే గంజి కాచుకోవడానికి కాసిన నూకలు ఇస్తాం, పొయ్యి ఇస్తాం అన్నారు వాళ్ళు. పాప అలాగే అన్నది అమ్మాయి వాడి మీద జాలి కొద్దీ. రోజు వాడికి స్నానం చేయించటం, పుళ్ళు వాడి ఒళ్ళంతా కాస్త పుళ్ళు పడ్డాయండి ఈ బ్రహ్మరాక్షసుల దెబ్బల వల్ల, అవన్నిటికీ గాయాలకి మందు రాయడం, నూనె రాయడం, వాడికి ఎంత అన్నం గంజి కాచి వాడికి పోయటం చేసేది. 10 రోజులకి అతడు ఆరోగ్యంగా తయారయ్యాడు. తయారయ్యాక అతి కష్టం మీద కళ్ళు తెరిచి, అమ్మా నువ్వెవరు ప్రాణదానం చేసావు అని 2 చేతులు జోడించి నీకు కృతజ్ఞతలను నమస్కరించాడు. నమస్కరించగానే ఈ 2 చేతులలో జోడించగానే వాడి చేతికున్న ఉంగరం చూసింది ఆవిడ. ఆ ఉంగరం ఈవిడిది. సరే ఎంత విచిత్రంగా ఉంటాయి దైవలీలలు చూడండి. సుభద్ర అని పేరు కలిగిన అక్షరములు చెక్కిన ఉంగరం వాడి వేలుకున్నది. ఆవిడ తెల్లబోయి, ఏమండి మీరెవరండి అంది. నేను ఉజ్జయిని దేశపు మహారాజు గారు కొడుకుని. మా దేశంలో ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు అనే పేరుతో ఒక జ్యోతిర్లింగం ఉన్నది. ఆ జ్యోతిర్లింగం మా రాజ్యానికి ఉన్న గొప్ప వరం అని తన కథ చెప్పడం మొదలెట్టాడు. ఈ కథ తెలుసుకోవాలిగా ఫ్లాష్ బ్యాక్. మళ్ళీ రేపటిదాకా ఎదురు చూడవలసిందే.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. నమః పార్వతీ పతయే. గోవిందా.